యాత్రాగీతం నా కళ్ళతో అమెరికా మౌంట్ శాస్తా. మౌంట్ శాస్తా ఎన్నాళ్లుగాను మా ఊరి నుంచి కాలిఫోర్నియాకి ఉత్తర భాగాన్ని చూడాలనే కోరిక మా మౌంట్ శాస్తా ప్రయాణంతో సఫలీకృతమైంది. మౌంట్ శాస్తా ఒక అగ్నిపర్వతం. కాలిఫోర్నియా తూర్పు సరిహద్దుగా ఉన్న సియర్రా నెవాడా పర్వత శ్రేణికి దూరంగా ఒక ఒంటరి గంభీర పర్వతంగా నిలిచి ఉంటుంది. నిజానికి ఇది ఉత్తర భాగపు కాస్కేడ్ పర్వత శ్రేణికి దక్షిణపు అంచు. సముద్ర మట్టం నుంచి 4,322 మీటర్ల ఎత్తులో ఉంటుంది. దాదాపుగా ప్రతి 600 సంవత్సరాలకొకసారి ఈ అగ్నిపర్వతం తన ప్రతాపాన్ని చూపిస్తూ ఉంటుందట. ఇప్పటికి 200 సంవత్సరాలకి పూర్వం ఇలాంటి సంఘటన జరిగిందట. ఇక చలికాలంలో మౌంట్ శాస్తా మంచుతో కప్పబడి దర్శనీయులకు కనువిందు చేస్తుంది. మా పిల్లలు ఈ చలికాలపు సీజన్లో మంచులో స్కేటింగ్ చేసేందుకు లేక్ తాహో వెళదామని పేచీ పెడితే, ఆ స్కేటింగ్ ఏదో కొత్త ప్రదేశంలో చేసుకోమని నేను ఇటు తీసుకెళ్లాను. మా ఇంటి నుంచి దాదాపు 330 మైళ్ళు. క్రిస్మస్ సెలవులు 10 రోజులుండడం వల్ల కనీసం 4-5 రోజులు వెళ్ళి రావాలని అనుకున్నాం. ప్రయాణం. శాస్తా చుట్టుపక్కల ప్రదేశం మౌంట్ శాస్తా, లేక్ శాస్తా అని 2 రకాలుగా విభజింపబడి ఉంటుంది. దక్షిణం వైపు నుంచి వెళ్తే ముందుగా లేక్ శాస్తా వస్తుంది. అక్కడ శాస్తా డ్యాము, శాస్తా గుహలు చూడదగినవి. ఇవన్నీ మౌంట్ శాస్తాకి దాదాపు 60 మైళ్ల దూరంలో ఉంటాయి. లేక్ శాస్తా చుట్టుపక్కల బస చేసేందుకు అనువైన పెద్ద ఊరి పేరు రెడ్డింగ్. సాధారణంగా చలికాలపు స్కీయింగ్ సమయంలో మౌంట్ శాస్తాకి డైరెక్ట్గా వెళ్ళిపోతారు. అయితే మేమలా వెళ్ళిపోకుండా యువతలగా ఉన్న లేక్ శాస్తా చుట్టుపక్కల విశేషాలు కూడా చూసుకుని వెళదామని రెడ్డింగ్లో మేం బుక్ చేసుకున్న హోటల్కి ప్రయాణమయ్యాం. అక్కడికి ఇంటి నుంచి 250 మైళ్ళు. నిజానికి 4-5 గంటల ప్రయాణం. ఉదయమే బయలుదేరినా నేను నావిగేటర్ మాటను విననీయకుండా మరో దారిలో వెళదామని ఇంకేదో దారిలో తీసుకెళ్లడం వల్ల 12:30 దాటినా మొదటి 100 మైళ్లలోనే తిరుగుతూ ఉన్నాం. అయితేనేం, దారిలో అందమైన సముద్రపాయలు లోపలికి చొచ్చుకు వచ్చిన దారుల మీద కట్టిన అందమైన బ్రిడ్జీల గుండా, చిన్న రోడ్ల పొలాల గుండా ఆహ్లాదంగా ప్రయాణిస్తూ భోజనానంతరం ఫ్రీవే మీదకి చేరుకున్నాం. దారిలో ఎదురైన రెస్ట్ ఏరియాల్లో కావాలని ఆగుతూ మామూలుగానే ఆడుతూ పాడుతూ వెళ్ళాం. ఇటువైపు రెస్ట్ ఏరియాలన్నీ మంచి ఎత్తైన పైన్ చెట్లతో అందంగా ఉన్నాయి. అయితే మేం ప్రయాణించిన ఈ ఫ్రీవే ఉత్తర భాగం నుంచి చుట్టూ చూస్తే దక్షిణ భాగపు గడ్డి కొండల్లా ఎండిపోయి నిర్జీవంగా కాకుండా చుట్టూ పచ్చదనంతో, దూరంగా కనిపించే పర్వత శ్రేణితో రాజమండ్రి నుంచి విశాఖపట్నం వెళ్ళినట్లు ఉంటుంది. సాయంత్రం 6 గంటలకి మా బస్సుకి చేరుకున్నాం. దగ్గర్లోని ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళి బఫే భోజనం తిన్నాం. బాగా ఖరీదెక్కువ. అంతేకాకుండా భోజనం బాగా తీయతీయగా ఉంది. అయినా తిన్నామనిపించి హోటల్లోని హాట్ జకూజీలో సేదతీరి నిద్రకు ఉపక్రమించాం. మా సిరీకి అప్పటికి బాగా నడక వచ్చేసిందేమో, కారులో కూర్చోవడానికి బాగా పేచీ పెట్టింది. చివరికి నిద్ర దగ్గర కూడా పేచీనే. ఎక్కువసేపు గదిలో తిరుగుతూ ఆడుతూ ఉంది. మరుసటి రోజు క్రిస్మస్. మేము ఈ ప్రయాణంలో ఉన్న హోటలు కాస్త ఖరీదెక్కువైంది కావడం వల్ల వచ్చిన అదనపు సౌకర్యాలతో బాగా సేద తీరినట్లయింది మాకు. ఇక దీని తర్వాత చేసిన అన్ని ప్రయాణాల్లో హిల్టన్ గ్రూప్ హోటళ్లనే ఎంచుకోవడం మొదలుపెట్టాం. ఉదయాన్నే మా హోటల్లోనే మంచి కాంటినెంటల్ బ్రేక్ఫాస్ట్ తిని స్థిమితంగా శాస్తా లేక్కి ఆవల వైపున్న శాస్తా గుహలు చూసేందుకు బయలుదేరాం. తీరా 20 మైళ్ళు ప్రయాణించి వెళ్ళాక ఆ రోజు సెలవు అని టికెట్ కౌంటర్ గేటుకి తాళం కనపడింది. హెడ్జ్ క్రీక్ ఫాల్స్. ఇక నా ప్లాన్లో తర్వాతి ప్రదేశమైన డన్స్మ్యూర్లో ఉన్న మోస్బ్రే ఫాల్స్ని చూసేందుకు దారితీశాం. డన్స్మ్యూరు అక్కడి నుంచి మరో 35 మైళ్ళ దూరం. తీరా అక్కడి వరకు వెళ్ళాక అక్కడ క్లియర్ బోర్డులు లేకపోవడం వల్ల అసలు ఎలా వెళ్లాలో అర్థం కాలేదు. అప్పటికి స్మార్ట్ ఫోన్లు లేకపోవడం వల్ల నేను హోటల్లోనే కంప్యూటర్లో చూసి గూగుల్ బాబాయ్ని అడిగి రాసుకొచ్చిన వివరాల ప్రకారం వెళితే అక్కడ కారు వెళ్లే త్రోవలేదు. రైలు పట్టాలు, వాటికి దిగువగా ప్రవహిస్తున్న ఉద్ధృతమైన కాలువ, ఊరు ఊరంతా ఖాళీ చేసి వెళ్ళిపోయినట్లు నిశ్శబ్దంగా నిర్మానుష్యంగా ఉంది. అదృష్టం కొద్దీ 2 అడుగుల్లో ఒక ఇంట్లో నుంచి ఒక వ్యక్తి బయటకొచ్చాడు. నేనిక మొహమాటం లేకుండా జలపాతాలకి దారి అడిగాను అతన్ని. అతను ఆ కాలు ఒడ్డునే 2 మైళ్ళు నడిచి వెళ్లమని చెప్పాడు. అయితే జాగ్రత్త, ఒడ్డున రాళ్లు దొర్లితే ప్రమాదం అని, అయినా చంటిపాపతో సేఫ్ కాదని హెచ్చరించాడు. మేము ఎంత చలిగా ఉన్నా స్వెట్టర్లు, గ్లోవ్స్ తొడుక్కుని ఉన్నాం కాబట్టి చలైనా పులైనా వెళ్లేవాళ్లమే. అయితే సిరితో కష్టమనిపించి ఆగిపోయాం. అయితే మరో చిన్న జలపాతమైన హెడ్జ్ క్రీక్ ఫాల్స్ రోడ్డు వారనే 1 మైలు దూరంలో ఉంది కాబట్టి కారులో వెళ్ళి దిగువకి కాస్త దిగమని చెప్పాడు. ఇక ఆ దారి వెంబడి వెళ్ళాం. అతను చెప్పిన గుర్తులు వెంబడి వెళ్ళినా తప్పిపోయి బాగా ముందుకెళ్ళిపోయాం. అతను కిందకి వెళ్లమని చెప్పిన చోటు బయట నుంచి దారి ఏదీ సరిగా కనబడకుండా ఉంది. మొత్తానికి కనిపెట్టి చిన్న పార్కులా ఉన్న గొడుగు నుంచి కిందకి కాలిబాట వెంబడి దిగడం మొదలుపెట్టాం. దట్టంగా చుట్టూ తీగల చెట్ల దాపున ఎక్కడో కింద దిగువన వినిపిస్తున్న నీటి రొద, అంతగా వెడల్పులేని చిన్న కాలిబాట, 2 రౌండ్లు తిరిగి కిందకు దిగేమో లేదో, మహా అయితే 20 అడుగులుంటుందేమో జలపాతం, పైన రాళ్లమించి కిందకు వెడల్పు ధారగా పడుతుంది. డిసెంబర్ నెల కావడం వల్ల అక్కడ నీళ్లు 0 డిగ్రీల దాపున ఉండడం వల్ల కిందకు పడ్డ చోట గడ్డకట్టిన తెల్లని మంచు పళ్ళెంలోకి పడుతున్నాయి. బహుశా రాత్రుళ్ళు పూర్తిగా గడ్డకట్టిపోతాయనుకుంటా. ఆ అద్భుత దృశ్యాన్ని చూసేసరికి పిల్లల కేరింతలతో ఆ ప్రదేశమంతా మారుమ్రోగిపోయింది. మా ఆనందానికి అవధుల్లేవు. అటువంటి దృశ్యం ఇంతవరకు నేనెక్కడా చూడలేదు. కెమెరాల్లో ఎంత బంధించినా తనివి తీరలేదు. అద్వితీయమైన ఆనందంతో అందరం పసిపాపలమై ఆడుకున్నాం. అయితే అతి చలికి పాపాయి బాగా ఏడుపు మొదలుపెట్టింది. ఇంకా జలపాతాన్ని దాటుకుని ముందుకెళ్ళి చూసొచ్చాం. జలపాతాన్ని తడవకుండా రాళ్లమించి దాటుతుంటే చల్లని నీటి ఒరవడికి ఎంత చలి దుస్తులైనా ఇంకా చలివేసింది. ఇక మరో మలుపు ముందుకెళితే అక్కడితో కాలిబాట ఆఖరైపోయి అక్కడో ఫెన్సింగ్ ఉన్న చప్టా పైన కనపడింది. చప్టా మించి చూద్దుము కదా. అరణ్య చిక్కదనం మించి శ్వేత మందహాసం చేస్తూ దూరంగా అద్భుతంగా మౌంట్ శాస్తా కనిపించింది. దిగువన మహావేగంతో పరవళ్లుతుక్కుతున్న పెద్ద కాలువో నదో, మా అరుపులు, మాటలు, నీళ్ల చప్పుడు తప్ప ఇంకేమీ వినిపించని నిశ్శబ్దం మా చుట్టూ. అక్కడ్నుంచి కొండలు, గుట్టలు ఎక్కి మరెక్కడికో వెళ్లే సాహసకార్యం ఎప్పుడైనా అయితే తప్పక చేసి తీరాలనిపించేది. పాపాయి ఏడుపు శృతిమించడంతో సత్య పాపనెత్తుకుని ముందు త్వరగా పైకి పరిగెత్తాడు. కింద లోయలో కంటే బయట రోడ్డు మీద చలి కాస్త నయం మరి. అదీ కాక వెంటనే కారులోకి వెళ్ళి హీటర్ ఆన్ చేసుకోవచ్చు. నేను వెనుతిరిగి చూస్తూ వచ్చాను. కళ్ల ముందు గడ్డకట్టిన మంచులోకి ఏటవాలుగా లేత నీలి రంగులా భ్రమింప చేస్తూ పడుతున్న ఆ నీటి ప్రవాహం అలా కళ్లల్లో చెదరని దృశ్యమై కదలాడుతూ ఉండగా మేం మధ్యాహ్నం భోజనాల వేళ తిరుగు ప్రయాణమయ్యాం. అక్కడ్నుంచి 10-15 మైళ్లలోనే మౌంట్ శాస్తా. అయితే మర్నాటి నుంచి మౌంట్ శాస్తాలో హోటల్ బుక్ చేసుకున్నంత వల్ల రెడ్డింగ్కి తిరిగి ప్రయాణమయ్యాం. క్రిస్మస్ భోజనం. దారిలో రెడ్డింగ్ దగ్గరికి వచ్చే వరకు పర్వతాల మీద ఏమీ తినేందుకు దొరకలేదు. తీరా చూస్తే రెడ్డింగ్లో ఏ హోటల్ చూసినా మూసేసి ఉంది క్రిస్మస్ సందర్భంగా. విధి లేక ఒకచోట పెట్రోల్ పంపులో ఉన్న చిన్న దుకాణంలోకి వెళ్ళి వాళ్ళ దగ్గర మిగిలిన చివరి బ్రెడ్డు కసిన ఏవో స్నాక్ ప్యాకెట్లు కొనుక్కున్నాం. అయితే చివరి ప్రయత్నంగా మళ్ళీ వెతుకుదామని ఫ్రీవేకి ఆనుకుని ఉన్న కొన్ని హోటళ్ల సముదాయానికి వెళ్ళి వెతికాం. చివరికి ఒకచోట తెరిచి ఉన్న హోటల్ కనిపించింది. కానీ చాలా పెద్ద లైను. ఎలాగో పాపం పిల్లలు ఓర్చుకున్నారు. చివరికి 4 గంటల వేళకి మా వంతు వచ్చింది. ఆర్డరు మరో 1/2 గంట తర్వాత వచ్చింది. ఇలా క్రిస్మస్ వంటి సెలవు రోజుల్లో సరైన భోజనం ఏర్పాట్లు చేసుకోకుండా పిల్లలతో ఇలా బయటికి రావడం మంచి పద్ధతి కాదని నాకు తెలిసొచ్చింది. అప్పటి వరకు దగ్గరున్న ప్యాకెట్లలోని కాస్త వేరుశనగలు తిని కడుపు నింపుకున్నారు పిల్లలు. భోజనాన్ని ఇక ఆవురావురమని తిన్నారు. ఇక రాత్రికి ఆ హోటల్ కూడా ఉంటుందని నమ్మకం లేదు. ఇక్కడ మామూలు రోజుల్లోనే రాత్రి 8 దాటితే భోజనం హోటళ్లు మూసేస్తారు. ఇక అక్కడే మరేదైనా ఆర్డర్ చేసి రాత్రికి పట్టుకుపోదామని అనుకున్నాం. కానీ కడుపు నిండగానే, అమ్మో రాత్రికి మళ్ళీ ఇదే భోజనం తినలేం అన్నారు పిల్లలు. ఇక అయితే బ్రెడ్డే శరణ్యమని హెచ్చరించాను. ఆ దగ్గర్లో కాసిన పళ్ళు కూడా కొనుక్కుని అక్కడి నుంచి రెడ్డింగ్లోని గడియారపు ముళ్ళు ఆకారంలో కట్టిన బ్రిడ్జిని చూసేందుకు వెళ్ళాం. సన్ డయల్ బ్రిడ్జ్. సాక్రమెంటో నది రెడ్డింగ్ దగ్గర ఉద్ధృతంగా లేకుండా చిన్న కాలువలాగా ఉంటుంది. దానిమీద కేబుళ్లతో సన్ డయల్ ఆకారంలో నిర్మించిన బ్రిడ్జి 2004లో పూర్తయిందట. ఇది ఆకారంలో గడియారపు ముళ్ళులా ఉండడమే కాకుండా నిజంగా ఎండననుసరించి సమయాన్ని తెలియచేయడం విశేషం. ఆ ముళ్ళుకున్న అంచు నీడ నిమిషానికి 1 అడుగు చొప్పున కదులుతూ భూమి ఆత్మప్రదక్షిణాన్ని కళ్లకు కట్టిస్తుంది. సంవత్సరంలో మిగతా రోజుల్లో కాస్త అటూ ఇటూగా ఉన్నప్పటికీ జూన్ 21న అత్యంత ఖచ్చితంగా 12 గంటలకి మధ్యాహ్న సమయం సరిగ్గా కనిపిస్తుందట. ఆ బ్రిడ్జికి మొదట్లో నిలబడి చూస్తే ఆకాశంలోకి ఎక్కుపెట్టిన బాణంలా సూర్యగతిని మలుపు తిప్పగలిగిన కాలపు ముళ్ళు తీగెలతో బంధించిన వంతెనని మోస్తూ 2 చేతులు చాచి మనని అక్కున చేర్చుకుంటున్నట్లు అద్భుతంగా కనిపిస్తుంది. వంతెన చాలా చిన్నది. కేవలం నడవడానికి మాత్రమే ఉద్దేశించినది. కిన్నంతా టైల్సు పరిచిన గొప్ప కళాకృతి అది. మేము ఆ చలికాలపు సూర్యాస్తమయంలో ఎండదాపున దోబూచులాడే చలికి వణుకుతూనే ఆ చివరి నుంచి ఈ చివరి వరకు నడిచి 2 సార్లు తిరిగాం. ఈవల పక్కనే ఉన్న టర్టిల్ బే మ్యూజియం వగేరాలు, ఆవలనున్న ఆర్బోటేరియం చూసేందుకు సమయం వాతావరణము అనుకూలించక వెనక్కు మరలేం. మౌంట్ శాస్తా. మర్నాడు పొద్దున్నే మేమిక మౌంట్ శాస్తాకి వెళ్ళిపోవాల్సి ఉంది. అక్కడ మరో 2 రోజులు గడిపి వెనక్కి వచ్చేటప్పుడు లేక్ శాస్తాకి మళ్ళీ వద్దామని బయలుదేరిపోయాం. చిక్కని వంపుల మార్గం గుండా నిన్న వెళ్లిన దారి వెంబడే ప్రయాణించాం. కొంత దూరం వెళ్లగానే దారి పొడవుకి మౌంట్ శాస్తా కనబడుతూ ఉంది. దగ్గరికి సమీపించే కొలది పర్వతం కొన్నిసార్లు ఎదురుగా రహదారికి అడ్డుగాను, మరికొన్నిసార్లు ఎడమపక్కకో కుడిపక్కకో దాక్కుంటూ దోబూచులాడుతూ ఉండేది. నల్లని శరీరం మీద ధవళవస్త్రాల్ని అలవోకగా కప్పుకున్నట్లు కాసేపు ఆకాశం భూమి అన్నీ తనే అయిన ధీమాచూపుల మంచు కళ్లతో సూటిగా చూస్తూ కాసేపు కనిపించింది. ఇక అసలు పర్వతం దరిదాపుల్లోకి వచ్చేసరికి హఠాత్తుగా మాయమైపోయింది. అక్కడ్నుంచి రహదారి మలుపు తిరిగి లోపలికి వెళ్ళిపోయి మరో దారి వెంట తిన్నగా పర్వతం వైపు వెళ్ళాం. ఏది పర్వతం కనబడదే అనుకుంటున్నాం, కానీ మేమున్నదే పర్వతం మీద అనేది మర్చిపోయాం. మేము ఎప్పుడో అధిరోహించడం మొదలుపెట్టామన్నమాట. దారి మలుపుల్లో రోడ్డు పక్కనంతా గడ్డకట్టిన మంచు. ఓహో అని పిల్లల అరుపులు కేరింతలు. మలుపు దాటి మలుపు దాదాపు 1/2 గంట పాటు చిక్కని మంచులోకి వెళ్తూనే ఉన్నాం. పిట్ట మనిషి ఉనికి గాని ఎదురొచ్చే వాహనంగాని లేవు. మాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకింత నిర్మానుష్యంగా ఉంది? మా నావిగేటర్ చెప్తున్న దారి సరైందేనా? మేం దారి తప్పి మరెక్కడికో వచ్చామా అని ఎన్నో సందేహాలు చుట్టుముడుతూ ఉండగా బొత్తిగా మంచులేని ఒక ఖాళీ స్థలంలోకి వచ్చి చేరాం. ఎదురుగా ఇంకాస్త ఎత్తున రాతి శరీరం మీద మమ్మల్ని విక్కిరిస్తూ ఎక్కడి ఒక్కడ ఆగిపోయిన స్కీయింగ్ లిఫ్ట్లు, చుట్టూ మేం తప్ప ఎవరూ లేని మట్టి పర్వతం కనిపించాయి. ఇక్కడేదో స్కీయింగ్ చేసేయాలని 2-3 రోజుల ప్లాన్తో వచ్చిన మా పిల్లలు నా వైపు కోపంగా చూడలేక నిరాశగా చూశారు పాపం. నేను పట్టుపట్టి ఇక్కడికి తీసుకొచ్చినందుకు ఇక్కడ అసలు ఉండాల్సిన చోట మంచు లేదు. దూరం నుంచి మంచు చిరునవ్వులు చిందించి ఆకర్షించి దగ్గరికి రాగానే 100 ఏళ్ల కిందట నుంచి నిద్రపోతున్నట్లున్న ఈ అగ్నిపర్వతాన్ని అధిరోహించలేక కోతవేటు దూరంలో నిలబడి, కాదు కోలబడి, ఏం చేయాలో అర్థం కాలేదు నాకు. పర్వత కొసని వేలాడే మంచు బిందువుల్ని కౌగలించుకుందామనే ఆశ ఎంతకీ మనసులోంచి తొలగిపోవడం లేదు. పిల్లల్ని కారులోనే ఉండమని మేమలా నడుస్తూ చుట్టూ ఎవరైనా ఉన్నారేమోనని చూశాం. నేను దగ్గర్లో కనిపిస్తున్న చిన్న రేకు షెడ్ల వంటి వాటి తలుపుల్ని కొట్టాను. ఒక తలుపు తీసుంటే సరాసరి లోపలికి వెళ్ళాను. చిన్న ఫస్ట్ ఎయిడ్ డిస్పెన్సరీ అది. ఒకతను నన్ను చూసి గతుక్కుమన్నాడు. నా నిరాశాబాలకం చూసి, అయ్యో ఏం చేస్తాం, ఈ సంవత్సరం క్రిస్మస్ వచ్చినా ఇంకా సరిగా మంచు కురవలేదు, ఈ వారాంతం మంచు తుఫాను పడితే ఏదైనా స్కీయింగ్ చేసే అవకాశం ఉంటుంది, లేకపోతే ఇక మళ్ళీ తుఫాను వచ్చినప్పుడే రండి అని వెళ్ళిపోయాడు. దుమ్మురేగుతున్న మట్టి పర్వతాన్ని వంగి చేత్తో ముట్టుకుని ఇంకొకసారి వస్తానని బుజ్జగించి కారెక్కాను. అప్పటికి పిల్లలకి ఉత్సాహం పోయింది. అయితే మేం బుక్ చేసుకున్న హోటల్లో ఆ రోజు 3 గంటలకి మేము చెక్ఇన్ అవ్వాల్సి ఉంది. ఇక చేసేదేమీ లేక హోటల్కి వెళ్ళాం. అక్కడా ఇదే పరిస్థితి, ఎవరూ లేని నిర్మానుష్యం. పైగా హోటలు విడివిడిగా ఉన్న చిన్న క్యాబిన్లతో ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేసి బుక్ చేసుకున్నాం. తీరా చూస్తే పెట్టిగదుల్లా ఉన్న వరుస గదులు, ఎవరికీ నచ్చలేదు బయట నుంచి. ఇక క్యాన్సిల్ చేసుకుని వెనక్కి మళ్ళీ రెడ్డింగ్కి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాం. కానీ అలా చెయ్యడం వల్ల మేం బుక్ చేసుకున్నందుకు కట్టిన డబ్బుల్లో సగం పైగా వెనక్కి రాదు. డబ్బులు పోయినా ఇక అక్కడ చేసేదేమీ కనబడక మరో 1 గంటలో వెనక్కి బయలుదేరాం. లేక్ శాస్తా దారిలో తిన్నగా మళ్ళీ లేక్ శాస్తాకి వెళ్ళాం. బయలుదేరబోతున్న బోట్కి టిక్కెట్లు దొరికాయి మాకు. అలా 12:30 వేళ అందమైన విశాలమైన సరస్సు మీద అటు ఒడ్డుకి చేరాం. అది నిజానికి సరస్సులా కాకుండా గొప్ప నదిలా, ఎక్కడినుంచి వస్తుందో తెలియనంత భీకర జలచిత్రంలా ఉంటుంది. ఇక అటు ఒడ్డుకు దిగి ఎత్తుకు నడవడం అంతా గోదావరి మీద పాపికొండల దర్శనానికి వెళ్ళినట్లే ఉంది. శాస్తా కేవ్స్. అక్కడినుంచి కొంతమేర లోపలికి అడవిలో కొండ ఎగువకి బస్సులో తీసుకువెళతారు. అక్కడ కొండ గుహల లోపలికి బ్యాచ్ల వారీగా వెళతాం. నాకు నచ్చింది ఏమిటంటే మొత్తం ప్రయాణంలో ఒక బోటు బస్సు మారిన టిక్కెట్ ఒకటే, అప్పటికి దాదాపుగా $25. ఇక గుహలు మరీ పెద్దవి కావు, కానీ ఇటునుంచి కొండపైకి ఎక్కుతూ వెళ్ళి తిరిగి దిగువకి దిగుతూ వస్తాం. ఇంత క్రితం యూసోమెటీలో మేము చూసిన గుహలు భూమి లోపలికి దిగుతాం, ఇక్కడ కొండ లోపలికి ఎక్కుతాం. శాస్తా కేవ్స్గా పిలుస్తారు వీటిని. చంటిపాపతో అన్నేసి మెట్లు ఎక్కి దిగడం బాగా కష్టమే అయింది. పైగా పిల్ల ఏడుపొకటి. గుహల్లో మనకే నచ్చని వాసన వాతావరణం ఉంటాయి. ఇక పిల్లలకి వేరే చెప్పాలా? చీకటి గుహల్లో చిన్న లైట్ల కాంతిలో చల్లని నీటి చుక్కలు పడే చప్పుళ్ల మధ్య బయటి ప్రపంచపు వెలుగు కనబడేలోగా ఎన్నెన్నో విశేషాద్భుత మలుపులు. కనబడే రాతి ఊడల్లో కనిపించేవి కనబడనివి ప్రతిరూపాలెన్నో. అక్కడ చిత్తరువులా నడుస్తూ తిరిగాను. చేతుల్లో పాప ఏడుపు, పిల్లని మోస్తున్న ఆయాసం, ఏమీ తెలియని ఏదో చల్లదనం గుండెల్లో. ముందు అంతమంది ఉన్నా ఎక్కడికి వెళుతున్నామో గమ్యం తెలియని గమ్మత్తుగా ఉంటుంది ఇలాంటి చోట. బయటికి రాగానే మిరుమిట్లు గొలిపే సూర్యకాంతిలో కొండ అంచుని ఆనుకుని మెట్లు దిగడం కష్టమైంది. చుట్టూ కొండని కప్పుతూ వృక్షరాజాలు, అడవి తీగలు అల్లుకున్న చెట్ల ఆకుల నడుమ నుంచి సూటిగా పడుతున్న సూర్యకిరణాలు. గుహలు కనిపెట్టిన వాళ్లు గుహల్లోపల కష్టపడి ఎగబరాగుతున్న దృశ్యం, బయట రాతికొసల్ని పట్టుకుని జారుకుంటూ దిగుతున్న దృశ్యం కనబడింది నాకు. తిరిగి నది ఒడ్డుకి వచ్చాక లాంచీ కోసం ఎదురుచూసాం కాసేపు. ఎదురుగా నీటి అలల అందమైన గాలి కొసలు పట్టుకుని హొయలు పోతున్న శాస్తా సరస్సు. ముందెక్కడో డ్యాం నిర్మించడం వల్ల ఇక్కడ ఎంతవరకు మునిగిపోయిందో, ఒక్కోసారి నిజంగా వరదలు వస్తే నీళ్లు ఎక్కడి వరకు వస్తాయో చెప్పుకు వెళుతుంది గైడు. నేను అలా గమ్మత్తైన గాలి తెమ్మెరలు కనురెప్పల మీద ఆహ్లాదంగా పరుచుకుంటూ ఉంటే మంత్రముగ్ధురాలనై చూస్తూ ఉన్నాను. పిల్లలు కాలిబాట కిందకి పరిగెడుతూ మళ్లీ పైకొస్తూ ఆడుకుంటున్నారు. చంటిపాపను తీసుకుని సత్య నీడకి నిలబడ్డాడు. అక్కడ దిగువన కనబడుతున్న విశాలమైన సరస్సు, ఎదురుగా ఆవలి తీరం, అటూ ఇటూ చెట్ల వరుసలు కళ్ళని చుట్టుముడుతున్న చిక్కని దృశ్యంలోకి పునఃపునః ప్రవేశిస్తూ నిలబడ్డాను పడవ బయలుదేరేంతవరకు. తిరిగి పడవ దిగి అంత ఎత్తున ఉన్న టూరిస్ట్ సెంటర్కి వచ్చేసరికి ఓపికలైపోయాయి అందరికీ. అయినా మధ్యలో ఆగి శాస్తా డ్యామ్ని ఒకసారి తిరిగి చూసొచ్చాం. గోదావరి కృష్ణా బ్యారేజ్లు జ్ఞాపకం వచ్చాయి నాకు. అయితే మేం తప్ప ఎవరూ లేని నిశ్శబ్దపు ఒంటరి ఆనకట్ట ఇది. ఆకలి వేస్తూ ఉండడంతో త్వరగా వచ్చేశాం. అక్కడి నుంచి బయటపడి తిన్నగా మరో గంటలో రెడ్డింగ్కి వచ్చి భోజనాలు కానిచ్చాం. మేము అనుకున్న స్కీయింగ్ చేయడానికి అక్కడి నుంచి తిన్నగా మళ్ళీ లేక్ తాహో వెళుతున్నామని మేం చెప్పే వరకు పిల్లల మొహాల్లో నిరాశపోలేదు. కానీ నాకు ఏదో లభ్యమైందక్కడ. ధీర గంభీర నిలువెత్తు హిమవన్నగము, చల్లచల్లని నీటి తెరల సరస్సు మందహాసము, సూర్యకిరణాల గతికి ఎదురు ఎక్కుపెట్టిన ఖడ్గము, మంచుగుండెల్లోకి గభాలున దుముకుతున్న చల్లని నీటి జలపాతము నన్ను వెంటాడాయి. రాత్రి వరకు ఏకబిగిన ప్రయాణం చేసి మధ్య బస చేసిన చోట కారులోంచి బయటకు రాగానే అన్యాపదేశంగా ఆకాశంలోకి మౌంట్ శాస్తా నుంచి వచ్చిన దిక్కుకి అనుకోకుండా చూశాను. నక్షత్రమొకటి రాలిపడి దూరాన నిశీధిలోకి దూసుకెళ్ళి మాయమైంది. అది బహుశా మౌంట్ శాస్తాన్ని చూసేందుకొచ్చుంటుంది అని అన్నాను పరాకుగా.